సాధన లేకుండా సిద్ధి కలగదు. ఇక అందరి హృదయంలో బ్రహ్మం ఉంది, ఆత్మ ఉంది, చైతన్యం ఉంది, శివుడు ఉన్నాడని చెప్తే సరిపోదు. ఉన్నా చెప్పినా అలా నోటితో చెప్పినా ప్రయోజనం లేదు. అది మనకు అనుభవానికి వచ్చింది, మనకు ఉపకారం. మనం ఎంత తిన్నా ఏం ప్రయోజనం లేదు. మనకు అడిగింది మనకు ఉపకారం చేస్తుంది. అలా ఎంత విన్నా ప్రయోజనం లేదు, మనకు అర్థమైంది మనకు ఉపకారం చేస్తుంది. మనం ఈ ప్లానెట్ మీద ఉన్నాం, ఈ భూమి మీద ఉన్నాం. ఏదో రోజు శరీరానికి మరణం వస్తుంది. ఏ రోజున మరణం రావడం మన శరీరానికి నిర్ణయం అయిపోయి ఉంది. ఆ డేట్ మనకు తెలియదు, కానీ ఏ రోజున మరణించాలో డేట్ నిర్ణయం అయిపోయి ఉంది. మనం పొడిగించుకోవడంలో మనం ఏం ఒక గంట కూడా పొడిగించుకోలేము. లైఫ్ స్పాన్ ఒక గంట కూడా పొడిగించుకోలేము. ఏ రోజు అయితే శరీరం మరణించవలసింది ఆ రోజు ఇప్పటికే నిర్ణయం అయిపోయి ఉంది. ఈ లోపల మనం టైం ఉపయోగించుకోవాలి. టైంను ఉపయోగించుకుని మరి భగవంతుడి పాదాలను పొందడం కోసం, భగవద్ అనుభవం పొందడం కోసం ఇది ఒక అవకాశం. ఈ అవకాశం మనం ఉపయోగించుకోకపోతే, అంటే శరీరం ఉండగా భగవద్ అనుభవం పొందలేకపోతే, ఆ మరణం లేని స్థితిని కనుక పొందలేకపోతే, మనం పొందలేమనుకోండి, మనం ఆ స్థితిని పొందలేకపోతే మళ్ళీ ప్రయాణాలు తప్పదు. ప్రయాణాలు తప్పంటే మన శరీరాలను మోయటం తప్పదు. అసలు ఇంకోటి జన్మించటంలో, మరణించటంలో, మరణించటంలో, జన్మించటంలో చాలా విషాదం ఉండే దుఃఖం ఉన్న సంగతి మనకు అర్థం అవటం లేదు. అందుకే మనం సాధన చేయటం లేదు. అది ఫండమెంటల్గా ఏంటంటే, ఆ జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి దుఃఖం, ఆ దుఃఖం జన్మించడం మరణించడం అనేటువంటి ఈ దుఃఖం ఉంది మనకు తెలియటం లేదండి. ఎందుకు తెలియటం లేదంటే మనకు వైరాగ్యం లేదు. సరం ఉందంటే ఉంటే సాధన చేస్తున్నామని మనసు నిలబడటం లేదండి. సాధన చేసిన మనసు నిలబడకపోవడానికి కారణం వైరాగ్యం లేకపోవటం. వైరాగ్యం ఉన్నవాడికి మనసు నిలబడుతుంది. వైరాగ్యం లేనివాడు కొంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు. తర్వాత ఇంకోటి మనసుకి ఏకాగ్రత వస్తే, మనసుకు అంతర్దృష్టి కలిగితే మనం పూర్వం మనం చేసుకునే పని పూర్వం కంటే బాగా చేయగలం. అదే పని కూడా బాగా నేర్పుగా చేయగలం, ఓర్పుగా చేయగలం. అంటే మనకి ఉండవలసినటువంటి పని లేదు. మనందరికీ గర్వం ఉంది. గర్వం ఉన్న చోట కలి పురుషుడు ఉంటాడని భాగవతంలో చెప్తాడు. ఎక్కడైతే గర్వం ఉందో అక్కడ అజ్ఞానం ఉంటుంది. ఎక్కడైతే వైరం ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉంటుంది. చాలామంది భక్తి మార్గంలో అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం గర్వమే. వాళ్ళకి గర్వం ఉందని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి లోచూపు లేకపోవటం కారణం. భాగవతంలో చెప్తాడు, బుద్ధిమంతుడు తనలో దోషాలను చూసి, తనలో ఉన్న దోషాలను చూసుకుంటాడు. బుద్ధిమంతుడు కానివాడు ఇతరులో దోషాలను చూస్తాడు. ఇతరుల దోషాలను చూస్తే మనకేం ప్రయోజనం లేదు. మన దోషాలను చూసుకుని వాటిని తొలగించుకుంటే మనం ప్రయోజనం. అంటే గాఢ నిద్రలో మనం ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితి జాగ్రత్త అవస్థలో కూడా తెచ్చుకోవచ్చు. నిరంతరం ధ్యానం చేస్తుంటాం. అంటే భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కదా. మనకు అలా అనిపిస్తుంది, భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరని మన మనసుకు అనిపిస్తుంది. అంటే దైవ చింతనతో, దైవభావంతో మనం పని చేయాలి. మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి, దానివల్ల మన గర్వం పెంచుకున్నాం అనుకోండి, ఉదాహరణ కనుకోండి, 10 మంది ఏదో మంచి పని చేశారని మనం ఊరేగించొచ్చాం. తన స్వరూపానికి, ఈశ్వరుడికి, హృదయంలో ఉన్న పురుషుడికి దూరం అయిపోతుంది. ఈ తాముడు ఊరేగింపులు అనవసరం. శరీరాన్ని కల్పించింది మనస్సే, లోకాన్ని కల్పించింది మనస్సే. అది కల్పించుకునే విషయాల్లోనే అది ఉంటాను. దాంట్లోని విడదీయాలి మనం. దాంట్లోని విడదీయటానికి బదులు దాంట్లో కూరుకుపోతుంది. ఆ దాంట్లోంచి విడదీసేవాడు సాధకుడు. మనస్సుని ఏ విషయాలనైతే కల్పించిందో, ఆ కల్పించిన విషయాల్లోంచి మనసుని విడదీయటం బదులు అందులో కూరుకుపోతున్నాం మనం. ఏదో చదువుతోటి మనం చదువుకున్న చదువుతో తాదాక్ష్యం పొందటం, లేకపోతే మనకున్న గౌరవంతో తాదాక్ష్యం పొందటం, లేకపోతే మనకున్న ధనంతో తాదాక్ష్యం పొందటం, తాదాక్ష్యం పొంది మనసులో అక్కడ ఇరుక్కుపోవటం. దీనివల్ల ఇది కొన్ని వేల జన్మలకు పునర్జన్మలకి కారణం అవుతుంది. ప్రారంభంలో ఉన్నది వస్తుంది, రానిది ప్రయత్నం చేసినవి రాదు, వచ్చింది ఎవరు ఆపిచేయలేరు. ఇది ఈశ్వర నియమం. ఇంకా దేహం ప్రారంభం అనిపించడానికి వచ్చింది. అంటే కొంతమంది భక్తులు, లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తికి ఎంతో సేవ చేశాడు. మనం రామాయణంలో ఉంటాం. అది రాముడికి సేవ చేయడం కోసం, రాముడి దగ్గర నుంచి ఏదో సంపాదించడం కాదు, ఆయన అనుగ్రహం కోసమే ఈ సేవ చేస్తున్నారు. అది భక్తి. మనం అందరం భక్తులు కాదంటే ఫెయిల్ అయిపోయిన భక్తులు మనం. 135 మార్కులు పైన వచ్చినవాడిని పాస్ అయ్యాడు అంటారు. అది మామూలుగా పేపర్లో 135 మార్కులు వచ్చినవాడిని వాడు పాస్ అయ్యాడు అంటారు. 35 మార్కులు లోపల వచ్చినవాడిని ఫెయిల్ అయిపోయాడు అంటారు. మనం ఫెయిల్ అయిపోయిన భక్తులు. ఎలాగంటే కోరికలు కోరే కోరికలు కనుక మనం కోరతా అంటే ఫెయిల్ అయిపోయిన బొక్కుతున్నాం మనం. కోరికలు లేని స్థితికి వచ్చామనుకోండి, అప్పుడు 35 మార్కులు దాటినట్టు. ఇప్పుడు మనం గుళ్ళో కెడుతున్నాం, లేతే కెడతాం, ఏదో కోరికలు కోరుతున్నాం కదా, అంటే మనకు భక్తి ఉంది, ఫెయిల్ అయిపోయిన బొక్కుతున్నాం మనం. మనకు భక్తి లేదని అంటారా, లేదు ఫెయిల్ అయిపోయాం మనం. అంటే ఇప్పుడు 10 మార్కుల్లోనో 15 మార్కుల్లోనో ఆ 35 మార్కులు తెచ్చుకోవాలి, తెచ్చుకుంటేనే కానీ పాస్ అవ్వం. ఆ 35 మార్కులు ఎప్పుడు వస్తాయి? మనకు భగవంతుడి మీద భక్తి ఉండాలి, కోరికలు ఉండకూడదు. అయ్యే మనం ఏదైనా పని చేసామనుకోండి లోకంలో, ఏదైతే బంధువుని గౌరవించామనుకోండి, ఒక స్నేహితుని గౌరవించామనుకోండి, మాట వస్తే సమాజపరంగా ఏదైనా పని చేసామనుకోండి, ఇక్కడ లోపల హృదయంలోనే ఈశ్వరుడు ఎంతవరకు సంతోషిస్తున్నాడు, ఆయన ఎంతవరకు ఆయన అనుగ్రహం పాత్రలో అది చూసుకుని చేయాలి. కానీ లోకం ఊరేగింపుల కోసం చేయకూడదు, చివరికి మనకు లోకం మిగులుతుంది. సాధన పేరు చేస్తే మనం చేసే పని ఏంటంటే దేవుడికి దూరం అవుతున్నాం, లోకానికి దగ్గర అవుతున్నాం. భగవాన్ ఒక మాట చెప్పారు, లోకంలో ఏదో ఉంది, లోకంలో ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉందని మీకు అనిపిస్తుంది, లోకంలో ఏదో ఉంటే మీకు నిద్ర ఎందుకన్నారు. ఆ నిద్ర కూడా మానేసారు, లోకంలో ఉన్నది పొందడానికి ప్రయత్నం చేయిస్తున్నారు. మీకు నిద్రలో ఉన్న సుఖం లోకంలో లేదు. లోపల హృదయంలో మనకు సుఖం లేదనుకోండి, అనుకోండి, నిద్రలో కూడా దొరకదు, ఉంది కాబట్టి దొరుకుతుంది. అసలు సుఖం అనేది హృదయంలో, నిద్రలో ఉన్న సుఖం బాహ్యంగా ఎక్కడా లేదు. నిద్రలో ఉన్న సుఖం ఎక్కడ అందుతా? మనకు లోపల ఉన్న సుఖం అందుతాం. మనకు గాఢ నిద్రలో మన దేహంతో కానీ, సెక్స్ తోటి కానీ, ఇంద్రియాలతో కానీ, పరిసరాలతో కానీ, వస్తువులతో కానీ, మనకున్న సంపత్తితో కానీ, మనకున్న అధికారంతో కానీ, మనకున్న అధికారంతో కానీ, మనకు బాహ్యమైన వస్తువులతో కానీ దేనితో తాదాత్మ్యం ఉండదు. ఏది దేనితో తాదాత్మ్యం ఉండదు. కానీ పరిమితులు లేని సుఖం అనిపిస్తున్నావు గాఢ నిద్రలో. లోపల ఉంది కాబట్టి అనిపిస్తుంది. లోపల వెళ్తే సుఖం ఎక్కడి నుంచి అనిపిస్తావు నువ్వు? లోకంలో ఎక్కడా సుఖం లేదు. సుఖం అంతా నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో ఉంది కాబట్టి గాఢ నిద్రలో ఆ సుఖాన్ని అనిపిస్తున్నావు. నీ హృదయంలో ఆ సుఖం లేదనుకో, గాఢ నిద్రలో నీకు అందదు. ముందు ఎక్కడా లేదు సుఖం అనేది, లోకంలో ఎక్కడా లేదు, నీ హృదయంలో ఉందన్న విషయం, అది గాఢమైన విశ్వాసం, ఆ గాఢమైన నమ్మకం, ఆ రైట్ టైప్ ఆఫ్ ఫెయిత్, ఆ రైట్ టైప్ ఆఫ్ థింకింగ్ ముందు నీకు కలగ, సాధకుడికి కలగాలి. విశ్వాసం అంటే ఏంటంటే, నీ హృదయంలోనూ నిజ ఆ సుఖం, లోకంలో సుఖం లేదు, నీ హృదయంలోనే సుఖం ఉంది, అది రైట్ టైప్ ఆఫ్ ఫెయిత్ అంటారు, నిజమైన విశ్వాసం. అది అంధవిశ్వాసం కాదు. నీ లోపలే సుఖం ఉందనే విశ్వాసం అది అంధవిశ్వాసం కాదు. అది ఎక్కడైతే నిజం ఉందో అక్కడ నీకు విశ్వాసం కుదిరింది కాబట్టి దాన్ని రైట్ టైప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ నిజంగా సుఖం ఉందని నీ మనస్సు నమ్ముతా అంటే అది నిజమైన విశ్వాసం. నిజంగా లోకంలో సుఖం ఉంటే, లోకంలో శాంతి ఉంటే మన గాడిని నిద్రని ఎందుకు కోరుకోవటం? నిద్ర కోరుకోక్కర్లేదు కదా. అంటే భగవంతుడి కంటే మనకు భగవంతుడు ఇచ్చే వస్తువుల మీద ఎక్కువ ప్రాముఖ్యత చూపిస్తున్నాం మనం. ఆ వస్తువులు ఇస్తే ఇవ్వచ్చు ఆయన మనకి, కానీ చివరికి అనుగ్రహం సొన్న అవుతుంది. జరిగేది ఈశ్వర సంకల్పమే, జరిగేది ఈశ్వర తదనుగుణంగా నువ్వు పనిచేయి. ఆ ఈశ్వర సంకల్పానికి అనుగుణంగా నువ్వు పని చేస్తే ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు. భగవాన్ చెప్పారు కదా, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లో కలగ చేసుకోవద్దు. ఇతరుల గొడవలో కలగ చేసుకోవడం నీకు తెలియకుండా నీకు అహంభావన పెరుగుతూ ఉంటుంది. మన చేతనైతే ఉపకారం అనే సమస్య లేదు, సహకరించటం. చేతనైతే సహకరించటం, ఉపకారం లేవుడికి మనలో మనకు తెలియకుండా మనకి కర్తృత్వ భావన పెరుగుతుంది. పూజించటం, సహకరించటం, ఆ భావన అలా ఉండాలి. ఏం లేదు, మనం ఏమీ తలంపులు లేకుండా ఉంటాం అనుకోండి, ఏ రకమైన తలంపులు, ఏ రకమైన అలవాట్లు లేకుండా ఉంటాం అనుకోండి, మనం తలంపులు మన మనసులో ఏమీ తలంపులు లేకుండా ఆ తలంపులు లేని స్థితి, అలవాట్లు లేని స్థితికి వస్తాం అనుకోండి, హృదయంలోని వస్తువు ప్రత్యక్షంగా మనకు అనుభవంలోకి వస్తుంది. అన్ని తలంపులే కదా, పుట్టికి ఒక తలంపు, సావు ఒక తలంపు, అసూయ తలంపు, వైరం తలంపు, గర్వం తలంపు, అహంకారం తలంపు, అహంకారం మూల తలంపు, అన్ని తలంపులే. ఆ తలంపులు లేని స్థితికి మనం వచ్చామనుకోండి ప్రత్యక్షానుభవం, ఆ లోపల ఉన్న వస్తువు నీకు ప్రత్యక్షంగా అనుభవం వస్తుంది. ఆ లోపల నీకు ఉన్న ప్రయోజనం లేదు, నీకు అనుభవంలోకి రానప్పుడు ఇది హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన అనుగ్రహం లేకుండా, ఆయన అనుగ్రహం మనకు లేకుండా ఆయన తిరిగిపడ్డు. ఆయన ఉన్నప్పటికీ ఆయన అనుభవంలోకి రానప్పుడు దాని తాలూకు సుఖం, దానికి తాలూకు శాంతి, దాని తాలూకు ఆనందం మనకు తెలియనే తెలియదు. ఇప్పుడు సాధన యొక్క ప్రయోజనం అయితే దేహాభిమానం తగ్గించుకుంటూ రావాలి. దేహాభిమానం ఉన్నప్పుడు దేహం పునర్జన్మ వస్తుంది. దేహాభిమానం ఉంటే పునర్జన్మ వచ్చేస్తుంది. దాన్ని స్లోగా ఒకరోజున తగ్గించలేము, స్లోగా తగ్గించుకుంటూ రావాలి. దాన్ని తగ్గించుకోవాలంటే ఎంత కొంత స్వార్థం లేకుండా మనం పూర్వజన్మలో ఎంతో కొంత పని చేసి ఉండాలి. ఎంతో కొంత స్వార్థం లేకుండా మనం ఎంతో కొంత కర్మ చేసి ఉంటే పూర్వజన్మలో మన మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్ముఖత్వం వస్తుంది. కొంతమందికి అది ఇన్నర్ లైఫ్ ఉండదు, బాహ్య చూపే కానీ లోపల చూపి ఏమి ఉండదు. అంటే వాళ్ళకి పుణ్యబలం లేదని అర్థం. అయితే మాకు భగవంతుడు భగవద్గీతలో చెప్పిన ప్రమాణం కానీ ఎవరో మాటలు పొదాన్ని వేసుకుని తిరక్కను. మీరు ఈశ్వరుడు చెప్పిన వాక్యం మనం ప్రమాణంగా పెట్టుకోవాలి. జ్ఞానం కూడా అంత సామాన్యం కాదు. ఒక జ్ఞానిని ఆశ్రయించి ప్రశ్నించి సేవ చేసి తెలుసుకో అర్జున అని కృష్ణుడు చెప్పాడు గీతలో. విజ్ఞానిని ఆశ్రయించి ఆ జ్ఞానికి సేవ చేసి ఆ జ్ఞానం యొక్క అనుగ్రహాన్ని పొంది అది తెలుసుకోవాల్సిన విద్య నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని పొంది. అసలు నీకు నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, దేవుడు వేరు, లేదా భేదబుద్ధి రావటానికి, వేరు బుద్ధి నీకు రావటానికి కారణం నీలో ఉన్న కర్తృత్వం. నువ్వు చేసే పని ఆ కర్తృత్వం నశించడానికి సహకరించాలి, కానీ కర్తృత్వం పెరగటానికి సహకరించకూడదు. నీ మాట, నీ చేత, నీ తలంపు, నీ ఆలోచన ఆ కర్తృత్వం తగ్గించడానికి సహకరించాలి. కర్తృత్వం తగ్గేకొద్ది వేరే బుద్ధి సెపరేట్నెస్ నశిస్తుంది. సెపరేట్నెస్ ఎప్పుడైతే నశించిందో నీకు ఆ ఈశ్వర భావన కలుగుతుంది. సర్వత్రా నువ్వే ఉన్నావు అన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. మనకి ఈశ్వరుడు వాక్యం మీద ఇంకా గౌరవం రాలేదు, ఆ ప్రమాణ బుద్ధి రాలేదు. ప్రమాణ బుద్ధి రాలేదు కాబట్టి మనకి ఇంకా ఇష్టం కుదరటం లేదు. ఇష్టం కుదరటం లేదు కాబట్టి సాధన చేయలేకపోతున్నాం. ఆ ఇష్టం కుదరటానికి, ఆ సాధన చేయటానికి, ఆ లోచూపు రావటానికి, ఆ స్ట్రాంగ్ మైండ్, ఫర్మ్ మైండ్, డిటర్మినేషన్, ఆ ఈశ్వరానుభవం పొందటానికి తగినటువంటి కృతనిశ్చయం రావటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం. మనం పొందవలసిన ట్రైనింగ్ అదే. మనం బోటకు మనుషులు చెప్పే మాటలు నమ్ముతాం, కానీ భగవంతుడు చెప్పే మాటలు నమ్ము. ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నామంటే బోటక మనుషులు చెప్పిన మాటలు వదిలేసి ఈశ్వరుడు చెప్పిన మాట వినటం కోసం, ట్రైనింగ్ అవ్వటానికి సృష్టిలోకి వస్తున్నాం. అంతకంటే పని లేదు. మనం న్యూస్ పేపర్లో రాసి మాటలు నమ్ముతాం, కానీ భగవంతుడు చెప్పి భగవద్గీతలో చెప్పిన మాటలు మనం నమ్మం. అంటే మన వీక్ మైండ్ ఇది. మనం స్ట్రాంగ్ మైండ్ చేసుకోవడం, వీక్ మైండ్ని స్ట్రాంగ్ మైండ్ చేసుకోవడానికి, బాహ్య చూపు ఉన్న మనకి లోచూపు కలగజేసుకోవడం కోసం, ఆ ట్రైనింగ్ అవ్వటం కోసం ఈ భూమి మీదకి వచ్చాం. అంచేత వచ్చిన పని మనం మర్చిపోకూడదు. సత్పురుషులు, మహాత్ములు, జ్ఞానులు, సహృదయం వాడు ఎవరిని విమర్శించడం, కానీ వాడిని సరిచేయటానికి చూస్తాడు వాడు సత్పురుషుడు. భగవాన్ ఉన్నారనుకోండి, ఆయన సమక్షంలో ఎవరైనా కూర్చున్నారనుకోండి, అని మౌనంగానే ఉండేవారు, ఎవరిని ఏం అనేవాడు కాదు. కానీ పునర్జన్మ హేతువులు అక్కడ ఏమున్నాయో, పునర్జన్మ కారణాలు ఏమున్నాయో చూసుకుని, అంతర్యామిగా ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుని వాటిని తొలగించడానికి, ఆ మనసులో మారు మనసు తీసుకురావడానికి ట్రై చేసేవాడు. అది గురువు యొక్క కృప. ఈ భగవాన్ చెప్పారు, ఆ గాఢ నిద్రలోని నిజమైన నేను సముద్రం అట్టండి, ఈ దేహగతమైన నేను సముద్రంలో ఉన్న బుడగట్టండి. ఇది దాని అంశేనట్టండి. ఈ బుడగ సముద్రం యొక్క అంశేనట్టండి. ఈ బుడగ అలాగే ఈ జీవుడు దేహానికి సంబంధించిన అంశం కాదు, ఈశ్వరుడికి సంబంధించిన అంశం. అది బుడగ అవటానికి, ఆ బుడగ దేని అంశేటండి, సముద్రానికి సంబంధించిన అంశ బుడగ. అలాగే నీ లోపల ఉన్న జీవుడు కూడా ఆ ఈశ్వరుడికి సంబంధించిన అంశే, కానీ దేహానికి సంబంధించిన అంశం కాదు. అంటే దేహం కంప్లీట్గా ఆ లోపల ఉన్న జీవుడికి దేహానికి ఎట్టి సంబంధం లేదు. అది దేహం కాలిపోయినప్పుడు వాడు ఏం కాలడం, ఇంక దేహానికి సంబంధించిన వాడు కదా వాడు, ఈశ్వరుడికి సంబంధించిన వాడే. అందరు మనుషులు ఒకే పని చేయరు, ఎవరు ప్రారంభాన్ని బట్టి వాళ్ళు పని చేస్తారు. ఒక పని ఎక్కువ కాదు, ఒక పని తక్కువది కాదు. అది ఎక్కువ తక్కువలు పెట్టుకోకూడదు. మనం ఈ పని ఎక్కువ అని ఒక పని తక్కువ అని అనుకోకూడదు. సరసరణ మనం ఏమనుకుంటామంటే, శరీరంతో చేసే పని తక్కువ అనుకుంటాం, బుద్ధితో చేసే పని ఎక్కువ అని అనుకుంటాం వ్యవహారంలో. అంటే పొలంలో పనిచేసి మనిషిని తక్కువ అనుకుంటాం, ఆఫీసులో కూర్చొని పనిచేసి మనిషిని ఎక్కువ అనుకుంటాం. అన్ని పనులు అవసరమే, అన్ని పనులు మనకు కాళ్ళు అవసరమే, చేతులు అవసరమే, నేత్రాలు అవసరం, చెవులు అవసరం. అంటే దేహానికి ఎన్ని ఇంద్రియాలు అయితే ఉన్నాయో, ఇన్ని ఇంద్రియాలు దేహానికి ఏ విధంగా అయితే ఉంటాయి, సమాజానికి అన్ని పనులు చేసేవాడు సమాజానికి అవసరమే. ఇందులో పని మనకి కన్ను ముఖ్యమా, చెవు ముఖ్యమంటే చెవి లేదనుకోండి కన్నే ముఖ్యం అనుకుంటాము, చెవి లేదనుకోండి చెవి చేసే పని కన్ను చేయదు. ఏ అవయవం చేసే పని అవయవం చేయవలసింది. అలాగే సమాజంలో కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళది ఆ ప్రవృత్తిని బట్టి, ఇది ఆ ప్రవృత్తిని బట్టి ఆ ప్రారంభాన్ని బట్టి చేస్తుంటారు. అయితే వీళ్ళందరూ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు, ఇందులో ఒకడు ఎక్కువనే ఒకడు తక్కువ అనే భేదబుద్ధి మనం పెట్టుకోకూడదు. అది కర్తలేని కర్మని జ్ఞాన సముపార్జనకి సహకరిస్తుంది. కర్తలేని కర్మ, కర్తృత్వం లేకుండా నువ్వు పని చేస్తంటే, అహంకారం లేకుండా, అహంభావం లేకుండా నువ్వు పని చే నిర్మలంగా నిశ్చలంగా ఏకాగ్రంగా నువ్వు పని చేస్తుంటే, ఆ కర్మఫలాన్ని ఆశించకుండా నువ్వు కనుక పని చేస్తే నీకు చిత్తశుద్ధికి సహకరిస్తుంది. తర్వాత నీకు జ్ఞానోదయం కలుగుతుంది. నీ ప్రారంభంలో ఉన్నదే వస్తుంది. నీ ప్రారంభంలో లేనప్పుడు నువ్వు ఆశించినా రాదు, నీ ప్రారంభంలో ఉన్నప్పుడు నువ్వు ఆశించకపోయినా వస్తుంది. భగవాన్ తల్లికి చెప్పింది కూడా అదే, నా దేహ ప్రారంభాన్ని బట్టి అరుణాచలంలో ఉండవలసి వచ్చింది. అది ఈశ్వర నియమం. అంటే అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇండియాలో, ఒక అరుణాచలం ఒకటే కాదు. అయితే భగవాన్ దేహం అక్కడికే ఇంటికి వెళ్ళింది, ఆ దేహ ప్రారంభం, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అరుణాచలంలో ఉండవలసి వచ్చింది. పనికిరాని అలవాటు లేదని ఒక జీవుడికి ఉన్నప్పుడు అలవాటు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుని అలవాటు పడిపోతుంది. ఏదో ఒక జీవుడికి పనికిరాని అలవాట్లు, ఉపయోగం లేని అలవాట్లు ఉన్నాయనుకోండి, అలవాటు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అని చూసుకున్నా అలవాటు మొదలు చూసుకున్నా అలవాటు పడిపోతుంది. అయితే విచారణ చేయాలనే బుద్ధి కలగటానికి వాడి సజ్జన సాంగత్యం, వాడికి సత్పురుషులతో సహవాసం అవసరం. అని నేను పని చేస్తున్నాననే భావం అవరోధం, నేను చేస్తున్నానే తలంతే, అది తలంతే అవరోధం, నీ తలంతే నీకు అవరోధం. ఈశ్వరానుభవం పొందలేమో అనుకుంటావు అనుకో, మరి నీ తలంతే నీకు అవరోధం. ఈశ్వరానుభవం పొందలేమో అనుకుంటావు అనుకో, అది నీ తలంతే నీకు పొందుతావు నువ్వు. కానీ పొందలేమో పొందలేము నెగిటివ్ థింకింగ్ వద్దు, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లో ఉండదు. నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు పనికిరాదు. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ మన ఆరోగ్యానికి మంచిది, నెగిటివ్ థింకింగ్ మన ఆరోగ్యానికి మంచిది కాదు. సొంత ఆలోచన లేనివాడు వీక్ మైండ్, సొంత ఆలోచన ఉన్నవాడు స్ట్రాంగ్ మైండ్. ఆ సొంత ఆలోచన లేని వాడికి ఆత్మానుభవం కానీ, ఆత్మశాంతి కానీ, ఆత్మజ్ఞానం కానీ, ఆత్మ ఆనందం కానీ కలిగే అవకాశమే లేదు. ఆ స్వతంత్రమైన ఆలోచన కోసమే ఈ భూమి మీదకి వచ్చాం. ఓ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు, దాన్ని పొందాలి. మనకి ఆలోచన ప్రధానంగా ఉండాలి. అక్కడ హిబీత్ వస్తుంది, ఇక్కడ కుంకుమ వస్తుంది, అక్కడ ఎవడో మహిమ చేస్తారు, ఇక్కడ ఏదో మహిమ వచ్చేసింది, ఇలా ఉండకూడదు. ఆలోచనే ప్రధానం. దేశం అభివృద్ధి పొందాలన్నా, ఒక మనిషి అభివృద్ధి పొందాలన్నా షార్ట్ కట్స్, అడ్డదారులు అంటే ఏమి లేదు. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధిలోకి రావాలనుకోండి, భౌతికంగా మనం అభివృద్ధిలోకి రావాలనుకోండి, దేశాన్ని మనం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనుకోండి, షార్ట్ కట్స్ అంటూ ఏమి లేవు. కష్టపడి పని చేసి, కష్టపడి సాధన చేసి మనం అభివృద్ధిలోకి రావాల్సిందే. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా అహంభావన ఉన్న మనిషి, వ్యక్తి భావన ఉన్న మనిషి, వాడు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా వాడు ఇంకా అభివృద్ధిలోకి రాడు. కొంతమందికి చేసేటప్పుడు యజమానిని చూస్తున్నాడు లేదా మనం చేసే పనులను చూసుకుంటాడు. హృదయపూర్వకంగా చేసేవాడు యజమానమే దృష్టి ఉంది, వాడు పని వాడు చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. నీ డ్యూటీ ఏదో నువ్వు పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీ డ్యూటీ ఏది పర్ఫెక్ట్గా చేసుకో. తర్వాత ఏదో మహిమల వల్ల, పసుపు వల్ల, కుంకుమ వల్ల దేశం బాగుపడుతుంది, లేకపోతే నీ హృదయంలో బంగారం నీకు దొరుకుతుంది ఎవరైనా చెప్తే నమ్మకండి, షార్ట్ కట్స్ అనేవి వస్తాయి. మనం సాధన చేసి వ్యక్తి భావన తొలగించుకోవాల్సిందే. అంటే నీకు నువ్వు వేరు, నేను వేరు, నేను వేరు, ఈ లోకం వేరు, నేను వేరు, దేవుడు వేరు అని వేరు బుద్ధి రావడం కోసం ఈ కర్తృత్వ బుద్ధే కారణం, దేహాభిమానమే కారణం. ఏ తలంపైతే నీ దేహంతో తాదార్థ్యం పొందుతుందో ఆ తలంపే కారణం, వేరు భావనకు కారణం. ఆ కర్తృత్వ బుద్ధి పోయిందనుకో, నువ్వు, నేను, ఈ లోకం, దేవుడు అందరూ ఒకే ముద్ద అయిపోతాం. మన ప్రారంభంలో పని మనం తప్పించుకోలేము. అంతేగా దేహ ప్రారంభాన్ని బట్టి పని జరుగుతుంది కాబట్టి నీ వాటా పని, నీ వంటి పని, నువ్వే పని చేయరా, పని ఇష్టంగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి. అర్జునుడు యుద్ధం చేశాడని మనం అందరం యుద్ధాలు చేయక్కర్లేదు. అని యుద్ధం అంటే పని అని అర్థం. యుద్ధం అంటే ఏంటి? పని అని అర్థం. అంటే ఎవరి ద్వారా ఏ పని అయితే, నువ్వు ఏ పని అయితే భగవంతుడు నీకు నియమించాడో ఏ పని చేయాలని అది ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, హితవుగా చెయ్యి, ఇతరుల క్షేమం కోరి చెయ్యి. చైతన్యం అంటే, బ్రహ్మం అంటే, ఆత్మ అంటే ఎవరు అనుకోకండి, అది మనమే. ఆ చైతన్యం ఎవరు? మనమే. ఆత్మ ఎవరు? మనమే. బ్రహ్మం అంటే నేనే. ఆ మహాప్రకాశం, మహా వెలుగు, ఆ మహాశాంతి అది మనమే. అది మనమే అనే సంగతి మనలో ఉన్న వేరు బుద్ధి మనకు తెలియకుండా చేస్తాను. దాన్ని తీసి ఓ పక్కన పెట్టడమే సాధన యొక్క లక్ష్యం, సాధన యొక్క గమ్యం. పని నీ చేతిలో ఉంది, ఫలం ఈశ్వరుడి చేతిలో ఉంది. అది ఎప్పుడు నీకు ఆ ఫలం ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అది ఈశ్వరుడికి తెలుసు. అది ఈశ్వరుడికి తెలుసు అయ్యా. నువ్వు చేసే పని లోపలనే ఈశ్వరుడికి ప్రీతి కలగాలి. ఈశ్వరుని ధ్యానించు, ఈశ్వరుని స్మరించు, ఈశ్వరుణ్ణి ఫలించు. కాదు ఎవరికైనా నువ్వు పండో లేకపోతే పుష్పం ఇస్తే ఈశ్వరుడు ఆ ఈశ్వర భావంతో ఎల్లమ్మ పుల్లమ్మ అనేది ఈశ్వర భావంతో ఈ లోపలని ఈశ్వరుడు సంతోషిస్తాడని. నిజంగా నువ్వు ఎవరికైనా అన్నం పెడితే లోపల సాటిస్ఫై అయ్యేది ఈశ్వరుడు. జఠరాగ్ని రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు. అంచేది నువ్వు పెట్టే అన్నం కూడా అక్కడ భుజించేది ఈశ్వరుడు. వాడు సంతోషం, వాడి ప్రీతి, వాడి ఇష్టం, వాడి ఆనందం అది చూడవు. అదృష్టిలో పెట్టుకుని చెయ్యి. ఇక రూపబుద్ధి నామబుద్ధి తీసుకో పక్కన పెట్టు. మాట మాట్లాడితే ఒక పని చేస్తే ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు, పని ఎందుకు చేస్తున్నావు, నీ లోపల ఈశ్వరుడు చూస్తాను ఉంటాడు. లోపల ఈశ్వరుడు చూస్తారు వాడికి కదా. నీ లోపల ఈశ్వరుడికి ఆనందం కలిగింది అనుకో. నీ లోపల ఏ ఈశ్వరుడు ఉన్నాడో ఇతరులకు కూడా అదే ఈశ్వరుడు ఉన్నాడు. ఉన్నవాడు ఒక్కడే కానీ ఈ అంతర్యామిగా ఉన్నటువంటి ఈశ్వరుడికి నువ్వు ఆడికి ప్రీతికి ఆడి అనుగ్రహాన్ని పొందావనుకు నువ్వు పని చేసి సాధన చేసి నీకు మిగిలేది మోక్షం. ఆయన స్వరూపం నీకు ఇస్తాడు. కొంతమంది ఏ పని చేసినా వాళ్ళ దేహాన్ని మట్టికి మర్చిపోయి చేయరు. కొంతమంది ఏదో పని చేస్తారు కానీ ఆ దేహాన్ని మర్చిపోయి చేయరు, ఆ రూపాన్ని మర్చిపోయి చేయరు, ఆ పేరుని మర్చిపోయి చేయరు. కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు కానీ అది పేరు మర్చిపోరు, వాళ్ళ రూపం మర్చిపోరు. ఒకవేళ ఏదైనా పాపం అంటే వాడే పాపం అన్నారు భగవాన్. ఏం చేస్తే వాడు ఏదైనా ఒకవేళ మంచి పని చేసినా వాడు రూపం కోసం పేరు కోసం చేస్తాడు. ఆ మంచి పని కూడా మంచి పని కోసం మంచి చేయటాడు, ఈ రూపం కోసం పేరు కోసం చేస్తాడు. ఒకవేళ పాప అంటే వాడే పాపం. అది లోకానికి మంచి పని కిందే కనిపిస్తుంది కానీ వాడు ఎందుకు చేస్తున్నాడు, వాడు రూపం కోసం వాడి పేరు కోసం చేస్తున్నాడు. అంటే వాడి రూపంతో వాడి పేరుతో తాదాత్మ్యం ఎక్కువ, ఎంత ఎక్కువ తాదాత్మ్యం ఉంటే అక్కడ అంత ఎక్కువ పాపం ఉన్నట్ట. మంచి పని చేసిన ఆ మంచి పని చేశాను, ఈ మంచి పని చేశాను తల మీద మోస్తూ ఉంటారు. నీకు అర్థమవుతుంది అది అత. దానివల్ల నీకేమవుతుందంటే అలా అలా మోత వల్ల కూడా నీకు ఏమవుతుందంటే నీకు చిత్తశుద్ధి కలగదు. నువ్వు చేసిన పని వల్ల నీకు పుణ్యం రావచ్చు కానీ చిత్తశుద్ధి మనకు కలగదు, జ్ఞానం కలగదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. కానీ నువ్వు గమ్యం ఏంటంటే దేహాభిమానాన్ని తగ్గించుకోవటం, దేహాభిమానాన్ని ఆ తగ్గించుకోవటం. అంటే నువ్వు నీ హృదయంలో నీ ఈశ్వరుడికి నువ్వు ప్రీతి కలిగజేస్తుంటే, నువ్వు ఈశ్వర ధ్యానం చేస్తుంటే, నీ హృదయంలో నువ్వు సద్వస్తువుని ధ్యానం చేస్తుంటే, నీ హృదయంలో ఆ సత్య వస్తువు, ఆ చావులేని వస్తువు ఒకసారి నీకు స్ఫురిస్తే నీ లోపల నిలవన్న సంచిత కర్మ కూడా కాలిపోయి బూడిదైపోతుంది. నీ లోపల ఉన్న సంచిత కర్మ అంటే నీకు లక్షలాది జన్మలు తీసుకొచ్చే కర్మ కూడా నీకు సహృదయం కలిగిందనుకో, నీకు సద్బుద్ధి కలిగిందనుకో, నీ లోపల ఉన్న సద్వస్తువు నీకు గోచరం అవుతుందనుకో, అది ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుందనుకో, నీ దేహాభిమానం తగ్గుతుందనుకో, దేహబుద్ధి తగ్గుతుందనుకో, ఒకవేళ కర్మ రాబోయే జన్మలో ఒక 1000 జన్మలు కలగజేసే సంచిత కర్మ నీకు ఉందనుకో, అది ఉన్నప్పటికీ అది కాలిపోయి బూడిదైపోతుంది. అది ఈశ్వరుని ధ్యానించు, ఈశ్వరుని స్మరించు, ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించు, ఈశ్వరుడికి ప్రీతి కలగజేసే పని చెయ్యి. నువ్వు చేసే పనే ఈశ్వరుడికి ప్రీతి కలిగేలాగా చెయ్యి. నీకు పని నువ్వు చేస్తున్న పని ఈశ్వరానుగ్రహానికి పాత్రుడు అయ్యేలాగా చెయ్యి. చేస్తే నీకు ఈశ్వరుడు స్వరూపం దొరుకుతుంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కోపం చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణ చెప్తున్నాను, అదొక లోపం, అదొక దోషం, అదొక లోపం, అదొక దోషం. మీరు అది అది ఎదటమే ఎదట మనిషిలో ఉన్నప్పుడు దాన్ని తొలగించడానికి ట్రై చేయాలి కానీ వాడిని చూసి అసహ్యపడకూడదు. చేతనైతే తొలగించడానికి ట్రై చేయాలి, అది బుద్ధిమంతుడి లక్షణం. నీ ద్వారా పనిచేసేవాడు ఎవడు? ఈశ్వరుడే పని చేస్తున్నాడు. నీ ద్వారా మా పనిచేసేది ఈశ్వరుడే. కానీ ఈశ్వరుడు పని చేస్తున్నప్పటికీ నేను చేస్తున్నానే తలంపు నీకు ఎందుకు వస్తానంటే దేహం నువ్వు అనుకోవటం వస్తుంది. అది ఇంకొద్ది మనం ఏదైనా ఒక మంచి పని చేసామనుకున్నాం ఉదాహరణకి, ఆ మంచి పని చేయాలని సంకల్పం ఇచ్చుకున్నాడు ఎవడు? ఈశ్వరుడే. ఆ ఈశ్వరానుగ్రహం అయితే ఆ సంకల్పమే రాదు మనకి, ఆ ప్రేరణ రాదు మనకి. పనిచేసేది ఈశ్వరుడే, పనిచేసేది ఈశ్వరుడే. కానీ నేను చేస్తున్నాను నీకు ఎందుకు అనిపిస్తుందంటే అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. పనిచేస్తున్నానని పనిచేసేది కూడా, నీ ద్వారా పనిచేసేది కూడా ఈశ్వరుడే. కానీ నేను చేస్తున్నాను నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే దేహం నువ్వు అనుకోవటం, ఇది నేను చేస్తున్నానని తలంపు నీకు వస్తుంది. భగవాన్ చెప్తుంటారు, దేహం పుట్టుక పుట్టుక కాదు, దేహం యొక్క చావు చావు కాదు, ఈ రెండు పట్టించుకోవద్దని. దేహం పుట్టుక అది పుట్టుక కాదు, దేహం చావు అది చావు కాదు. దేహం పుట్టుక మీరు పట్టించుకోవద్దు, దేహం చావు పట్టించుకోవద్దు. ఎందుకని రెండో స్వప్నంతో సమానం. అది స్వప్నం అసత్యం అనుకుంటున్నాం, ఇది నిజం అనుకుంటున్నాం. ఏం చేయలేదు, అది పొట్టిగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది. దేహం పుట్టుకోవడం మీరు పట్టించుకోకర్లేదు, దేహం చావు కూడా మీరు పట్టి అది రెండు అసత్యమే, రెండు కూడా అసత్యమే. అయితే నువ్వు దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, ఈ దేహము నేను అనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు. అయితే దేహము పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, అయితే దేహం చనిపోయినప్పుడు నువ్వు చావు. దేహమాత్రమే నేననే తలంపు ఎప్పుడైతే జన్మించిందో అప్పుడు నువ్వు నిజంగా జన్మించు. దాన్ని తొలగించుకోవడానికి రిపీటెడ్గా ఈ భూమి మీదకి నువ్వు వస్తున్నావు, నీ గమ్యం అది. ఆ తలంపును తొలగించుకోవటం, ఆ తలంపును కట్ చేయటమే నీ జీవితే గమ్యం. జాగ్రత్త అవస్థల కంటే, స్వప్నావస్థల కంటే గాఢమిద్రలోనే మనం నిజానికి దగ్గరగా ఉన్నాం. నిజానికి దగ్గరగా ఉన్నాం, అంచేతే సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. నిజంలో ఉన్నాం, గాఢనిద్రలో నిజంలో ఉన్నాం, కానీ నిజంలో ఉన్నట్టు మనకు తెలియటం లేదు. ఆ గాఢనిద్రలోని స్థితిని జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకోవటం అదే సాధన యొక్క గమ్యం. అది నీకు ఎప్పుడు వస్తుందంటే దేహం తిరిగి తాదాత్మ్యం నశించినప్పుడు అది వస్తుంది. గాఢనిద్రలో మీకు ఒకటే గుర్తు, ఒకటే గుర్తు పెట్టుకోండి, గాఢనిద్రలో మనం ఏదైతే కాదో, గాఢనిద్రలో మనం ఏదైతే కాదో దాంతో దూరం అవుతున్నాం. గాఢనిద్రలో మనకు దేహం కూడా కానీ, లోకం కూడా కానీ, మనస్సు కూడా కానీ లేదు. ఎంచేతయ్య మనం కాదు కాబట్టి అటులోంచి మనం దూరం అవుతున్నాం. మనం ఏదైతే కాదో మన గాఢనిద్రలో తెలుస్తూ ఉంటుంది. గాఢనిద్రలో మనకు చావు గొడవ, అది పుట్టుకు గొడవ ఉండదు. ఎంచేత చావు పుట్టుకు దేహానికి సంబంధించినవి. దేహం లేనివాడికి చావు లేదు, పుట్టుకు లేదు. దేహం ఉన్నవాడికి చావు పుట్టుక. అంటే గాఢనిద్రలో మనకు పునర్జన్మ గురించి కానీ, వెనకటి పూర్వజన్మ గురించి కానీ ఉండదు. ఈ జన్మల సమస్య అన్నీ మనసు ఎంత నిజమో, ఈ జన్మలు, ఈ చావులు, స్వర్గలోకాలు, నరకలోకాలు అంతే నిజం. ఇదే కొండ గుర్తు పెట్టుకోండి. మనం ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక తలంపు వచ్చింది అనుకోండి, చేతులు పనిచేస్తున్నాం అనుకోండి, దీనివల్ల మన హృదయంలోనే ఈశ్వరుడు సంతోషిస్తున్నాడా లేదో చూసుకోవాలి. కానీ లోకం మీదకి మన మనసు వెళ్ళకూడదు. గాంధీ గారి భారతదేశానికి సేవ చేశారు. ఈ దేశం బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు, కానీ అది మట్టికి పవిత్రుడయ్యాడు. అలాగే ఇతరుల పట్ల మన డ్యూటీ, వాళ్ళు బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు, మన డ్యూటీ ఏదో మనం చేసుకునేవాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి పాలకులు నడిచి వెళుతున్నావు, ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రతి అడుగుకి నేను నడిచి వెళుతున్నాను, నా కాళ్ళు నడుస్తున్నాయి అనుకుంటున్నావు అనుకో. మామూలు నడుస్తున్నాయి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, పాలకులు వెళ్ళిపోతున్నావు కదా. నువ్వు చేసే పని కూడా ప్రతి అడుగులు లెక్క పెట్టుకుని నువ్వు నడవటం లేదు. అలాగే నువ్వు చేసే పని నీ కాళ్ళు ఏ విధంగా అయితే నడుస్తున్నాయో, నడిచినప్పుడు ఎప్పుడైతే గమ్యానికి ఎలా చేరుకుంటున్నావో, అలాగే నువ్వు చేసే పని కూడా అంత పైకి తెచ్చి నేను నడుస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా. నీ కాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నాయి, గమ్యానికి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ప్రతి అడుగుకి నేను నడుస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు అనుకోవటం లేదు. అలాగే నేను తీసి ఓ పక్కన పెట్టి నువ్వు పని చేస్తుంటే నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోతావు, టైర్ అవ్వవు, నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. అది నేను తీసి ఓ పక్కన పెట్టు. అండ్ ఏ నేను దేహగతమైన నేను, దేహం కూడా తాదాత్మ్యం పొంది నేను తీసి ఓ పక్కన పెట్టు. అంటే భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే, కొంత టైం ఏకాంతంగా కూర్చోమని ఎందుకు చెప్పాడంటే నీ మనసులో ఏముందో నీకు తెలుస్తున్నాడు. ఏకాంతవాసం ఎందుకంటే మన మనసులో ఏముందో మనకు తెలుస్తాం. 10 మందిలో కూర్చున్నప్పుడు తెలియదు. మనం ఏకాంతంలో రోజుకు ఒక గంట ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తాయి. మన ప్లస్ పాయింట్స్ మనకు తెలుస్తాయి, మన మైనస్ పాయింట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. నీ మనసు హృదయంలో అణిగిపోయింది అనుకో, ఉదాహరణకి నీ మనసు హృదయంలో అణిగిపోయింది అనుకో, నువ్వు 100 మందిలో కూర్చున్నా ఏకాంతంలో ఉన్నట్టు. అంటే నువ్వు పరిసరాల మార్పిడి వల్ల నీకు పెద్ద ప్రయోజనం లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెట్టి, పరుగులు తీయటం వల్ల పెద్ద పని లేదు. ఉన్న అవరోధం ఉన్న నీ చిక్కులన్నీ నీ మనసులో ఉన్నాయి, బయట లేవు. నీ సమస్యలన్నీ నీ మనసులో ఉన్నాయి, నీ చిక్కులన్నీ నీ మనసులో ఉన్నాయి, నీ అవరోధాలన్నీ నీ మనసులో ఉన్నాయి, నీ తిప్పలన్నీ నీ మనసులో ఉన్నాయి, బయట ఏం లేదు. అయ్యా మనసు అనిపిస్తే ఏం లేదు, నీ బయట ఏదో ఉందో అనిపిస్తాను, బయట ఏం లేదు. అది బయట ఏమి లేదు, ఏదో ఉందని నీకు అనిపిస్తాను, ఏమి లేదు. బయట ఏమీ లేదు, ఉన్నదంతా మనసులో ఉంది. ఆ మనసు అణిగిపోతే ఏమీ లేదు అని తెలియటానికే నువ్వు జన్మించావయ్యా, అది తెలుసుకోవటానికే నువ్వు భూమి. అది వచ్చిన పని, అది నీ భూమి మీదకి వచ్చిన పని. బయట ఏదో ఉందో ఏదో ఉందో నువ్వు అనుకుంటున్నావు, బయట ఏమీ లేదని తెలియటానికి ఈ భూమి మీదకి వచ్చావు. ఒక ఆయన తెలుసుకోకుండా నువ్వు వెళ్ళిపోతానప్పుడు వచ్చిన ప్రయోజనం సున్నా, నీ జీవితం అంతా సున్నా. నీ శరీరానికి మరణం రాకముందే నీ హృదయంలో ఉన్న మరణ లేని వస్తువుని తెలుసుకుంటే నువ్వు మృత్యువుని చేయిస్తావు. అంటే నేను మరణిస్తున్నానే తలంపు కూడా నీకు ఇంకా ఉండదు. లౌకిక విద్యలో వ్యవసాయ విద్యల వల్ల మనస్సు అనగదు, ఆత్మ విద్యలో మనస్సు అనగుతుంది. విషయాలను చింతిస్తుంటే విషయాలు మనం విషయశాఖలను చేసినా దాని అస్తిత్వానికి భంగం లేదు, మనస్సు యొక్క అస్తిత్వాన్ని. కానీ ఆత్మని అది చింతించదు, ఈశ్వరుని చింతించదు. ఏం చేయాలి? చింతించక ఆ చింత వల్ల అది నశిస్తుంది. ఏదైతే చింతిస్తుందో అది నశిస్తుంది. అంటే దాని నాశనం అది కోరుకోదు. కాబట్టి అది ఆత్మ వైపుకి, హృదయం వైపుకి, ఈశ్వరు వైపుకి అది వెళ్ళదు. ఒకసారి నిప్పు ముట్టుకున్నవాడు మళ్ళీ నిప్పు జోలికి వెళ్ళడం కాబట్టి నన్ను తెలుసు కదా. అయితే మీకు అర్థమవుతుందా? ఆ విషయ చింతన కూడా అర్థం ఉన్నది. ఆ అనుభవం మీకు కలగటం కోసం, ఆ పని కోసం మీరు ఈ సృష్టిలోకి వచ్చారు. ఒక మనిషి యొక్క అనుభవం ఇంకో మనిషి సొంతం చేసుకున్నాడు. మన ఆ నిప్పు కాలుతున్న సంగతి మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవం మనకు పెరమనెంట్గా ఉంటుంది. అనుభవం మనకి పెరమనెంట్గా ఉంటుంది. ఒక మనిషి ఒక అనుభవం ఇంకో మనిషి సొంతం చేసుకున్నాడు, ఎవరికి ఎవరి మటుకు వాడికి అనుభవం కలగాలి. అప్పుడు వాడికి వివేకం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. వివేకం ఉన్న వాడికి చదువు వస్తే వాడికి వినయం కలుగుతున్నట్టు, వివేకం లేని వాడికి చదువు వస్తే గర్వం కలుగుతున్నట్టు, వివేకం ఉన్నవాడికి డబ్బు వస్తే వాడికి వినయం కలుగుతున్నట్టు, వివేకం లేని వాడికి డబ్బు వస్తే వాడికి గర్వం కలుగుతున్నట్టు. అదే వివేకం అంటే చాలా మంది సాధకులు, చాలా మంది భక్తులు మనోనాశనానికి ప్రయత్నం చేయరు. ఏం చేయాలి? మనసు ఉంటే కదా మనం ఉండేది, మనసు ఉంటే కదా లోకం ఉండేది, మనసు ఉంటే కదా దేవుడు ఉండేది. అయితే మనస్సు ఉండాలి, ఇంకే మనం మంచిగా ఉంటే సరిపోతుంది. మనోనాశనానికి ప్రయత్నం చేయరు చాలా మంది భక్తులు నశించారు. ఏం చేయదంటే మనస్సు నశిస్తే వాళ్ళు ఉండరని భయం నేస్తాను. మనసు నశిస్తేనే వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. మనస్సు నశిస్తే వాళ్ళు నశించరు, వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. వాడు ఈ మూడు అవస్థల్లో ఉంటాడు, ఈ మూడు అవస్థలకి అతీతంగా ఉంటాడు. మనకి ఈ మూడు అవస్థలు జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, ఈ గాడి దగ్గర రోజు ఎడతనే కదా అవస్థలు, రోజు వస్తున్నాయి పెడతనే వస్తున్నాయి పెడతనే, వీటికి ఆధారంగా ఉంటాడు. మనకి గాఢ నిద్రలో ఉన్న స్థితి జాగ్రత్త అవస్థలు లేదు, జాగ్రత్త అవస్థలో ఉన్న స్థితి స్వప్న అవస్థలు లేదు, లేదు కదా. ఈ మూడు అవస్థలు, ఈ మూడు అవస్థలకు ఆధారంగా ఒక వస్తువు ఉంది, అది అయ్యి ఉంటాడు వాడు. ఎవడు మనస్సు నశించిన వాడు? ఈ అవరోధాలు, ఈ చిక్కులు ఇవన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అంచేది నువ్వు ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నావా, లేకపోతే పూజ గదిలో ధ్యానం చేసుకుంటున్నావా, లేకపోతే బడిలో ధ్యానం చేసుకుంటున్నావా, గుడిలో ధ్యానం చేసుకుంటున్నావా, అరుణాచలంలో ధ్యానం చేస్తున్నావా, భీమవరంలో ధ్యానం చేస్తున్నావా? అది కాదు రా అబ్బాయి, ఇక్కడ నువ్వు అరుణాచలంలో ధ్యానం చేస్తున్నావా, భీమవరంలో ధ్యానం చేస్తున్నావా, గుడిలో, బడిలో, లేకపోతే నదీ తీరంలో, అరణ్య మధ్యంలో, ఎక్కడ ధ్యానం చేస్తున్నావా? అది కాదు ముఖ్యం. ఎక్కడ ఎక్కడ తోట ఉంటుంది శరీరం, ఎక్కడ తోట ఉంటుంది కదా, ఎక్కడ ధ్యానం చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు. నువ్వు మనస్సును ఎంతవరకు అధిగమిస్తున్నావు అనేది ముఖ్యం. మనస్సును ఎంతవరకు ఓవర్కమ్ చేస్తున్నావు, మనస్సును ఎంతవరకు అతిక్రమిస్తున్నావు, మనస్సు యొక్క పీడ ఎంతవరకు వదిలించుకోగలుగుతున్నావు, అది ముఖ్యం. దాని పీడ, దేని పీడ? ఆ మనస్సు యొక్క పీడ, ఆ మనస్సు యొక్క రోత, ఆ మనస్సు యొక్క వాసన ఎంతవరకు వదిలించుకోగలుగుతున్నావు అనేది అది ముఖ్యం. కానీ నువ్వు ఎక్కడ ధ్యానం చేస్తున్నావు, వంటింట్లోనా, లేదా పూజ గదిలోనే, లేదా పడక గదిలోనే, లేదా అరుణాచల్లోనా, లేదా భీమవరంలోనే, లేదా ఇంకో చోట పాలకుల్లోనా, ఏ ప్రదేశంలో, గుడిలోనా, లేదా నదీ తీరంలోనా, లేదా అడవి మధ్యమలోనా, ఎక్కడ తీరం, ఎక్కడ నువ్వు ధ్యానం చేసుకున్నది ముఖ్యం కాదు. దాన్ని ఎంతవరకు అధిగమిస్తున్నావు, దాన్ని ఎంతవరకు ఓవర్కమ్ చేస్తున్నావు, దాని పేరు ఎంతవరకు వదిలించుకోగలుగుతున్నావు, అది ముఖ్యం. కానీ ఎక్కడ ఉండి ధ్యానం చేస్తున్నావు అది అప్రధానం కదా, అది అప్రధానమైన విషయం. ఈ పునర్జన్మ ఎక్కడుందంటే మనస్సులో ఉంది. అంటే మనస్సును వదిలించుకుంటే నువ్వు పునర్జన్మ లేదు. అయితే నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనేది ప్రధానం కాదు, దాన్ని వదిలించుకోవటం ప్రధానం. నువ్వు అందరూ అడవిలోకి పారిపోక్కర్లేదు మనసును చంపడానికి. అది నువ్వు ఇంట్లో చేస్తావా, లేకపోతే అడవిలో చేస్తావా, లేకపోతే నదీ తీరంలో చేస్తావా, లేకపోతే నీ వంటింట్లో చేస్తావా, అది నాకు అనవసరం, దాన్ని చంపును. కొంతమంది కింద ధ్యానం చేసేటప్పుడు చాప వేసుకుని పైన ఇంకో గుడ్డ ఇంకో క్లాత్ వేసుకుని ఇంకోటి వేసుకుని బల్ల వేసుకుని అలా కూర్చుంటారు.
అలా కూర్చుంటే వాళ్ళ కూర్చోనువు, కిందేమో చాప, దానిపైన బల్ల, దానిపైన ఏమో ఇంకో క్లాత్, దానిపైన జంక చర్మం, దానిపైన పులి చర్మం, ఇలా అన్ని దానికి ఎదుర్కొన్న ఒక ముగ్గోటి, ఇలా అన్ని సవరించుకుని కూర్చుంటారు. అలా కూర్చోవద్దంటున్నది నేను. కానీ ఇది మర్చిపోకు, ఏది ఈ మనోనాశనం మర్చిపోకు. ఒకవేళ నువ్వు అడుక్కోవనుకో, ఉదాహరణకి బల్ల వేసుకోవనుకో, చాప వేసుకోవనుకో, నేల మీద కూర్చుంటావునుకో, లేకపోతే ఏదో నీ పద్ధతిలో నువ్వు కూర్చుంటావునుకో, అప్పుడైనా మనోనాశనమే, అప్పుడైనా మనోనాశనమే. ఇక్కడ గమ్యం అది, నీ పద్ధతిలో నువ్వు ధ్యానం చేసుకో, నీ పద్ధతిలో నువ్వు ధ్యానం చేసుకో, నీ పద్ధతిలో నువ్వు జపం చేసుకో. కానీ నీ గమ్యం ఏంటి? మనోనాశనం. ఏం చేత మనోనాశనం? పునర్జన్మలన్నీ ఎక్కడున్నాయి? రాబోయే జన్మలు ఎక్కడున్నాయి? చిక్కులన్నీ ఎక్కడున్నాయి? చిరాకులన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. రాగద్వేషాలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. రాగద్వేషాలు ఇల్లు కారిపోయినప్పుడు ఇంట్లోని ఎలకలు కూడా కారిపోతాయి. ఎవరిని ఎవరి ఇల్లని అంటుకుందనుకోండి, ఇంటి ఇల్లు కారిపోయినప్పుడు ఇంట్లోని ఎలకలు కూడా కారిపోతాయి. మనసు కాలినప్పుడు మనసులో రాగద్వేషాలు కూడా కారిపోతాయి. అది నువ్వు వదిలించుకోవలసింది. అదే అవరోధం, పెద్ద చిక్కు. అదే నీ లోపల మనస్సే అదే పెద్ద చిక్కు అయ్యా. అది ఇంట్లో ఇంట్లో చేసుకో, అది అడవిలో చేసుకో, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రంలో, లేదా కాశీయో, రామేశ్వరము, అరుణాచలము, నీకు ఏ ప్లేస్ నచ్చితే. ఒక కొంతమందికి ఒక ప్లేస్ నచ్చొచ్చు నీ మనస్తత్వానికి, ఆ ప్లేస్లో కూర్చొని చేసుకో, అధిగమించాలి. కానీ నువ్వు ఎక్కడ చేసినా అధిగమించవలసింది, ఓవర్కమ్ చేయవలసింది, ఓవర్టేక్ చేయవలసింది నీ మనసుని. నువ్వు ఎక్కడ చేస్తున్నావు అంత ప్రధానం కాదు, నీ మనోనాశనం ఎంతవరకు అవుతుందంటే ప్రధానం. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చెయ్యి, భగవంతుడు అనేక మార్గాలు చెప్పాడు, నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చెయ్యి, లేకపోతే అన్ని మార్గాలని సమన్వయం చేసుకునే ప్రయాణం చెయ్యి. కానీ ఈ మనస్సు అనే తెర, ఇది కనుక దీని తెగలు, ఈ మనస్సు అనే తెరకను నువ్వు కత్తిరించలేకపోతే, ఈ మనస్సు అనే తెరను నువ్వు అతిక్రమించలేకపోతే, దాన్ని అధిగమించలేకపోతే, నీ లోపల సద్వస్తువు నీకు సాక్షాత్కారం కాదు. కొంతమంది చెప్తా ఉంటారు, తడి గుడ్డని పిండితే నీళ్ళు ఎలా కారుతాయో, అలాగే సాధన చేస్తా అంటే మనసులో ఉన్న బోసలు అలా రాలతాయి. మీ సాధన నిజమైతే తడి గుడ్డని పిండితే ఆ నీళ్ళు ఎలాగైతే రాలతాయో, తడిగుడ్డలో ఉన్న నీళ్లు, అలాగే నిజంగా నువ్వు చేస్తున్న సాధన నిజమైతే, అబద్ధం అబద్ధంగా కాదు, అది నిజమైతే, నిజమైతే నీ మనస్సులో ఉన్న బోసలు కూడా మనస్సును అలా తడిగుడ్డ పిండినట్టు పిండితే, తడిగుడ్డను పిండితే నీళ్ళు ఏ విధంగా అయితే కిందకి రాలతాయో, అలాగే నీ మనస్సుని పిండితే అంటే అందరం వాసన రాలతాయి. అది సాధన అంటే. అది మనం ఏ ప్రయాణంలో అరుణాచలం ప్రయాణం పెట్టుకున్నాం, అరుణాచలం ఏప్రిల్ నెలలో వెళ్తాం కదా, ఏప్రిల్ నెలలో అరుణాచలంలో సాధన చేసుకోవచ్చని ఈ మూడు నెలలో సాధన వదిలేస్తే అది తెలివి తక్కువతనం, అమాయకత్వం. ఆ మనిషిలో ఉన్న అమాయకత్వానికి గుర్తు తెలివి తక్కువతనానికి గుర్తు, మూర్ఖత్వానికి గుర్తు. మరి ఈ మూడు నెలలో ఏం చేస్తావు? ఏప్రిల్ నెలలో అరుణాచలం వెళ్తావు రైతే, మరి ఈ మూడు నెలలో ఏం చేస్తావు? ఈ మూడు నెలలో మనసును ఉచ్చరుడికి వదిలేస్తావా? మనసును గాలికి వదిలేస్తావా? అది కాదు అయ్యా, నువ్వు జిన్నూరులో ఉన్నా మనోనాశనానికి కృషి చేయవలసింది, అరుణాచలం వెళ్ళినా మనసు మనోనాశనానికి కృషి చేయవలసింది. అంటే జిన్నూరులో మనోనాశనానికి కృషి చేయడం మానేసి అరుణాచలం లేక మొదలెడదాం అనుకోకు. మనసు ఏం చెబుతుందంటే, నువ్వు ఎలాగైనా ఏప్రిల్లో అరుణాచలం ప్రయాణం పెట్టుకున్నా కదా, ఇప్పుడు నుంచి ఎందుకంటే నా గొడవ వదిలేయమని చెబుతుంది. నువ్వు ఏప్రిల్ నెలలో అరుణాచలం ప్రయాణం పెట్టుకున్నా కదా, అప్పుడు చేద్దిగిన సాధన ఈ నాలుగు నెలలో నా ఇష్టం వచ్చినాడన్న తిరమే అని చెబుతుంది. అదే మాయ. మాయ అంటే అది. నీ దేహం ఎక్కడున్నా నీ కృషి సాధించాలి. ఇంతకీ భగవాన్ చెప్పిందంటే, నీ దేహం పాలకొల్లో ఉన్నా, జిన్నూరులో ఉన్నా, నరసాపురంలో ఉన్నా, ఆ కృషి ఆ మనోనాశనానికి చేసే ప్రయత్నం బట్టి విడిచిపెట్టకు. నీ శవం ఎక్కడుందన్నది ప్రధానం కాదు. ఒకరికి శవం పోతున్నాను అనుకో, ఇంకో శవం, కొత్త శవం వస్తుంది మనకి. ఆ కొత్త శవం వచ్చినప్పుడు కొత్త పరిసరాలు వస్తాయి. అక్కడే ఇదే పని. ఇది మనోనాశనానికి కృషి చేయవలసిందే. నువ్వు ఈ జన్మలోనే కాదు, కొత్త దేహం వచ్చినప్పుడు కూడా మనోనాశనానికి కృషి చేయవలసిందే. దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, అయితే దేహం మరణించినప్పుడు నువ్వు మరణించలేదు. ఇవన్నీ కూడా కేవలం నూటికి నూరు పళ్ళు స్వప్న దేహాలు అయ్యి, నూటికి నూరు పళ్ళు స్వప్న దేహాలు అయ్యి. నువ్వు పుట్టికి దేహం పుట్టినప్పుడు నీ పుట్టుకు కాదు, దేహం నేననే తలంపు ఎప్పుడైతే ఉదయించిందో అప్పుడు నువ్వు ఉదయించావు. అది దాన్ని నశించు, దాన్ని నశింపు చేయటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నా ఉద్యోగం నేను వదిలేసి ఏకాంత వాసానికి వెళ్ళిపోమంటారని అడుగుతున్నాడు. నీకున్న అడ్డల్ల మనస్సే మంచిది, ఎక్కడికో పారిపోక్కర్లేదు, నువ్వు ఎక్కడికి పారిపోవలసిన పని లేదు, ఉన్న చోటనే ఉండు, ఉన్న చోటనే ఉండు, చేస్తున్న పని చెయ్యొచ్చు. పని దొంగల కింద అవ్వద్దు మనం. పని మనల్ని విడిచిపెట్టాలి, కానీ మనం పనిని విడిచిపెట్టకూడదు. ఈ పని మనం బలవంతాన్ని విడిచిపెట్టేసామనుకోండి, ఏమండి, రాబోయే జన్మలో ఏ పని అయితే మనం విడిచిపెట్టేశామో ఆ పనే మన చేత భగవంతుడు చేయిస్తాడు. అట్లా సరసంగా మనం ఏం చేస్తామంటే, ఈశ్వరుడికి, పరమేశ్వరుడికి, సర్వేశ్వరుడికి, భగవంతుడికి, మన యజమానికి, మన ప్రభువుకి, మన భర్తకి దూరంగా ఉంటాం. మన యజమానికి దూరంగా ఉంటాం, లోకానికి దగ్గరగా ఉంటాం, విషయాలకి ఆత్మకి దూరంగా ఉంటాం, లోకానికి విషయాలకి దగ్గరగా ఉంటాం. అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, నీ చేతిని పని చేస్తున్నప్పటికీ నీ మనస్సును ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. నీ ప్రభువు దగ్గర ఉంచు నీ మనస్సుని. నీ ప్రభువు నీ యజమాని దగ్గర, నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు. నీ కంట్రోలరు నీ హృదయం మధ్యములో ఉన్నాడు. నీ కంట్రోలర్ ఎక్కడున్నాడు? నీ హృదయం మధ్యములో ఉన్నాడు. ఈ మనస్సును కూడా అక్కడే ఉంచు. మీరు లోపల ఉన్నారా? బయట ఉన్నారా? లోపలే ఉన్నాం. మనం అందరం లోపలే ఉన్నాం అనుకుంటున్నాం కదా, లోపలే ఉన్నాం. కానీ మన తలంపులు, మనకు ఆలోచనలు, మన కోరికలు వచ్చేది ఒక చోట నుంచి వస్తున్నాయి. మన కాళ్ళలోంచి, చేతుల్లోంచి మన కోరికలు రావటం లేదు. ఎక్కడో ప్లేస్లో మన లోపల మనకు ఏదో ఆలోచనలు వస్తున్నాయి, మనకు ఏదో తలంపులు వస్తున్నాయి, సంకల్పాలు వస్తున్నాయి. ఇవన్నీ కాళ్ళలోంచి, చేతుల్లోంచి, పొట్టలోంచి రావటం లేదు. ఇవన్నీ వచ్చి ప్లేస్ ఏదో లోపల ఉంది. అక్కడ లోపల ఏదో ప్లేస్ ఉంది. నీకు అర్థమవుతుంది? అది మోకాళ్ళు చెప్పలలోంచి రావటం లేదు. నీకు వచ్చే తలంపులు, నీకు వచ్చే ఆలోచనలు, నీ కోరికలు నీ మోకాళ్ళ చిప్పల్లోంచి రావటం లేదు, లేకపోతే నీ ముక్కులోంచి రావటం లేదు, నీ పొట్టలోంచి రావటం లేదు. ఎక్కడో లోపల ఒక ప్లేస్ ఉంది. లోపల మన కోరిక ఏదైనా వస్తే బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. ఆలోచన వస్తుంది, తలంపులు వస్తున్నాయి, ఊహలు వస్తున్నాయి, సంకల్పాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ పొట్టలోంచి రావటం లేదు, నీ గుండెలోంచి రావటం లేదు, నీ ఊపిరితిత్తులనుంచి, నీ మూత్రపిండాలలోంచి రావటం లేదు. ఎక్కడో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ నుంచి వస్తున్నాయి. ఆ ప్లేస్ మటుకు దేహంలో ఒక భాగం కాదు. లోపల ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ నుంచి వస్తున్నాయి. ఆ ప్లేస్ మటుకు దేహంలో ఒక భాగం కాదు. ఆ ప్లేస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్లేస్ మీరు జీవితం, ఆ ప్లేస్ కనుక్కోవటానికి మీరు ఈ భూమి మీదకి వచ్చారు. కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ లోపల నుంచి వస్తున్నాయి, బయట నుంచి రావటం లేదు. ఆ లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అది తెలుసుకోవాలి, అది పట్టుకోవాలి, ఆ మూలాన్ని పట్టుకోవాలి. ఆ మూలాన్ని పట్టుకోవటానికి మీరు ఈ ప్లానెట్ మీదకి, ఈ భూమి మీదకి వచ్చారు. ఆ మూలం దగ్గరికి ఎవడైతే మీ మనసును దొరిలిస్తున్నాడో, మీ మనస్సును ఉపసంహరింపజేస్తున్నాడో, మీ మనస్సును ఏకాగ్రం చేసి, మీ మనస్సును గట్టి చేసి, మీ మనస్సును స్ట్రాంగ్గా తయారు చేసి, మీ మూలంలోకి ఎవడైతే మిమ్మల్ని నెట్టుకుపోతున్నాడో, ఈ తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ నెట్టుకుపోతున్నాడో, వాడే మీ గురువు. ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి వస్తున్నాయి, అవి వచ్చి చోటు మటుకు శరీరం ఒక భాగం కాదు. లోపల నుంచే వస్తున్నాయి, కానీ శరీరం మటుకు అది భాగం కాదు. శరీరం ఒక భాగం అయితే శరీరాన్ని కాల్చి బూడి చేసినప్పుడు అది కూడా కాలిపోతుంది. ఆ ప్రేసిని తెలుసుకోవడానికి నేను ఈ భూమి మీదకి వచ్చావు. అయితే నీకు ఆ ప్రేసిని తెలుసుకున్నావనుకో, నువ్వు ఎక్కడున్నా ఏకాంతంగానే ఉంటావు. ఎక్కడ పాలకుల్లో ఉన్నా, అరుణాచలంలో ఉన్నా ఏకాంతంగానే ఉంటావు. ఇది తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఈ ఊహలన్నీ, సంకల్పాలను ఎక్కడి నుంచి వస్తున్నాయో, కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అక్కడ నువ్వు ఉన్నావనుకో, ఈ చెడు గుణాలని, మంచి గుణాలని, ఈ గుణాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, అక్కడ నువ్వు ఉండిపోతావు అనుకో, అక్కడ ఉన్నావనుకో, అక్కడ ఉంటే ప్రపంచ మధ్యంలో కూడా నువ్వు ఏకాంతంగానే ఉంటావు. తలంపులన్నీ నీకు లోపల నుంచి వస్తున్నాయని నీకు తెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుస్తున్నది. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ఈ జన్మ యొక్క ప్రయోజనం. అంటే ఎప్పుడైతే మనస్సు తన మూలంలో పడిపోయిందో, హృదయం మధ్యంలో అది అణిగిపోయిందో, అది నిజమైన ఏకాంతవాసం. నిజమైన ఆ ఏకాంతవాసం ఆడికి చిక్కుతుంది. అక్కడ నిజమైన ఏకాంతవాసం చిక్కుతున్నాడు. నీ హృదయంలో మనస్సు నిలబడి ఉంటే, హృదయ కుహర మధ్యంలో మనస్సు నిలబడి ఉంటే, అక్కడ స్థిరంగా ఉంటే అది శాశ్వతంగా ఉంటే, అక్కడ నిలకడగా ఉంటే అదే భక్తి, అదే యోగం, అదే కర్మ, అదే జ్ఞానం. అది భగవాన్ ఇది టెక్నిక్ చెప్పారు. భగవాన్ ఒకరికి ప్రశ్న అడిగారు, హృదయం మధ్యంలో ఉంచాలని నాకు ఉందండి, అది బయటకు వచ్చేస్తున్నాను. హృదయం మధ్యంలో అది ఉంచాలని ఉంది నాకు, కానీ అది బయటికి అది వచ్చేస్తుంది. అది బయటికి రాకుండా ఆగదు. నువ్వు కొంతకాలం సాధన చేశాక బయటికి రమ్మంటది ఆగదని. ఇప్పుడు బయటికి రాకుండా ఆగదు, కొంతకాలం సాధన చేశాక బయటికి రమ్మంటే ఇంకా రాదు. అది అంటే హృదయ స్థలంలో, హృదయ కేంద్రంలో మనస్సు నిలబెట్టి ఉంచడం వల్ల ఆ మనస్సులోని వాసన క్షీణిస్తూ ఉంటుంది. అది ఇంద్రియాల ద్వారా విషయాల్లోకి వస్తే ఆ వాసన బలపడుతూ ఉంటుంది. హృదయ కేంద్రంలో మనస్సును నిలబెట్టి ఉంచడం వల్ల మనస్సులోని వాసన క్షీణిస్తూ ఉంటుంది. మనస్సులోని తలంపు ఏమవుతూ ఉంటుంది? క్షీణిస్తూ ఉంటుంది. ఆ మనస్సుని హృదయంలో, హృదయ స్థలంలో ఉన్న మనస్సును ఎవరు తీసుకొస్తున్నారు బయటికి? వాసన తీసుకొస్తాం. ఏం తీసుకొస్తుంది? తలంపు తీసుకొస్తుంది. ఈ అలవాటు తీసుకొస్తాం. ఏం తీసుకొస్తుంది? మీ అలవాటు తీసుకొస్తుంది. అలవాట్లు క్షీణించేయనుకో, అలవాట్లు క్షీణించేయనుకో, హృదయ స్థలంలో ఉన్న మనస్సుని అలవాట్లు క్షీణించాక అది బయటికి రమ్మన్నా రాదు. అలవాటు ఉన్నప్పుడు బయటికి రాకుండా ఆగమన్నది ఆగటం. అయితే ఇప్పుడు అదే భగవాన్ చెప్పారు, ఇప్పుడు నా మనస్సు, మీ మనస్సుని ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సుని కదలమంటే కదలటం లేదు. ఇది భగవాన్ చెప్పిన వాక్యం. ఏమన్నారంటే మీ మనస్సుని ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సుని కదలమంటే కదలటం లేదు. అది భగవాన్ చెప్తారు. నీ వల్ల ఏదో అవుతుంది అనుకుంటున్నావు, నీ వల్ల ఏది అవ్వదని తెలిసే వరకు నువ్వు సాధన చేసేదంతా ఈశ్వరుడే. కానీ మన వల్ల ఏదో జరిగిపోతుంది జరిగిపోతుంది అనుకుంటున్నాం కదా, మన వల్ల ఏది జరగదని తెలిసే వరకు నువ్వు సాధన చెయ్యి. లోపల జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు చెలిస్తున్నాడు, ఈశ్వరుడు చెలించకుండా ఉన్నాడని చెప్తూ ఉంటారు కొన్ని సాంప్రదాయాల్లో. కొన్ని ఇద్దరు ఉన్నారనుకో భగవాన్ అంటారు, ఇద్దరు ఉన్నారనుకో, ఇద్దరు ఉన్న ఆ పనికి రానివాడు నీకు అనుభవం ఉన్నాడు, పనికి వచ్చేవాడు నీకు అనుభవం లేడు, ఆ అనుభవం రానప్పుడు ఎందుకు రాని నీకు గొడవ అన్నారు. ఇద్దరు ఉన్నారు నీ లోపల, పనికి రానివాడు ఎవడు నీ అనుభవంలో ఉన్నాడు, ఎవడు ఆ జీవుడు నీకు అనుభవంలో ఉన్నాడు, ఆయన నేను సుఖపెట్టాడు, సుఖపెట్టేవాడు నీకు అనుభవం లేడు, సుఖపెట్టేవాడు నీకు అనుభవం లేడు, ఆయనకు అనుభవం లేనప్పుడు నీకు ప్రయోజనం ఏంటి? ఉన్నాడు ఉండటం నీకు అనుభవం లేడు. జీవుడు నిజమే, ఈశ్వరుడు నిజమే, జగత్తు నిజమే, ఇలా కొన్ని సాంప్రదాయాల్లో చెప్తారు. భగవాన్ జగత్తుడు వాదించడానికి కానీ భగవాన్ నేర్పడి నిజమే, మీరు చెప్పేదే నిజం. నీకు జీవుడు ఎవడో తెలుస్తుంది, జీవుడు ఎవడో తెలుస్తుంది, లోపల ఈశ్వరుడు ఉన్నాడని చెప్తున్నారు కదా, ఆత్మ ఉందని చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా, అది నీకు అనుభవం లేదు. సుఖపెట్టేది నీకు అనుభవం లేదు, దుఃఖపెట్టేది నీకు అనుభవం ఉంది. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఊరికే ఏదో చైతన్యం ఉంది, హృదయం ఉంది, ఆత్మ ఉందని ఏదో చెప్పినా ప్రయోజనం లేదు. ఈశ్వరుడు ఉన్నాడు, నీకు అనుభవంలో ఉన్నది నీకు సుఖపెడుతుంది, కానీ నీకు అనుభవం లేనిది నీకు సుఖపెట్టదు. మనం ఉన్నా కానీ లోపల వస్తూ ఉన్నప్పటికీ ఆ ఇష్టదేవత నిరంతరము స్మరించడం వల్ల కూడా మనస్సు నశిస్తుంది. కర్తలేని కర్మ చేయటం వల్ల కూడా మనస్సు నశిస్తుంది. తర్వాత వ్యక్తి భావం లేకుండా, అహంభావం లేకుండా పనిచేసిన మనస్సు నశిస్తుంది. తర్వాత ఇంకోటి గుర్తింపు లేకుండా పనిచేసిన మనస్సు నశిస్తుంది. ఈ పెళ్లిళ్ళ కాడ కూడా వడ్డనలు కదా, పెళ్లిళ్ళ కాడ వడ్డనలు చేస్తూ ఉంటారు అనుకోండి, ఆ పెళ్లికి సంబంధించి పెద్ద మనుషుల నుంచే బాగా వడ్డన చేస్తారు, అలా పక్క తప్పుకుంటే వడ్డన చేసేవాడు కూడా మానేస్తారు. అంత పెద్ద మనుషులు మనం. మన మనస్సు ఎటువంటిదంటే ఆ పెళ్లి యజమాని ఎవరు ఉంటారు కదండి, వాళ్ళకి మనకి స్నేహం ఉందనుకోండి, అప్పుడు బాగా వాళ్ళు ఎదురుకుండా ఉంటే వడ్డన బాగా చేస్తాం. వాళ్ళు ఎదురుకుండా వేరే ఏదో పని మీద వెళ్ళారనుకోండి, ఇంకా మనకు లక్ష్యం ఉండదు. అంటే ఆ తినేవాడి కోసం వడ్డిస్తున్నావా, యజమాని కోసం వడ్డిస్తున్నావా? కానీ ఈ వడ్డన ఎవరి కోసం వడ్డిస్తున్నావా? తినేవాళ్ళ కోసం వడ్డిస్తున్నావా, అది యజమాని కోసం వడ్డిస్తున్నావా? అది ఇంటి యజమాని కోసం మనం వడ్డిస్తున్నావా, తినేవాళ్ళ కోసం వడ్డిస్తున్నావా? ఈ ఆ తేడా మనకు తెలియనప్పుడు ఇంకా మనకి జ్ఞానం ఏంటి? ఆ తినేవాళ్ళు కూడా ఈశ్వరుడు ఉన్నాడని గుర్తింపు పోయింది మనకి. మనలో ఈశ్వరుడు ఉన్నాడు, తినేవాళ్ళు కూడా ఈశ్వరుడు ఉన్నాడు, ఆ గుర్తింపు పోయింది మనకి. ఆ ఇంటి యజమాని సంతోషం మనకు ముఖ్యం, కానీ ఆ ఇంటి యజమాని గుర్తింపు మనకు ముఖ్యం, కానీ ఈశ్వరుడు మనకు ముఖ్యం కాదు. ఇక్కడ తెలుస్తానికి చిన్న చిన్న విషయం ఇది. నీకు మోక్షం ఇచ్చేవాడా ఇంటి యజమాని, ఈశ్వరుడా? ఈశ్వరుడే ఇస్తాడు. ఈశ్వరుడు ఎక్కడ గుర్తిస్తున్నావు? ఈశ్వరుడేక దయ మనకు కలగకపోతే, ఈశ్వరుడేక అనుగ్రహం మనకు కలగకపోతే మనకి ఏది రాదు, జ్ఞానం రాదు, మోక్షం రాదు, శాంతిని ఏది లేదు అసలు. ఆ మనోనాశనం ఎవరే అవ్వదు అసలు. మనోమూలంలో ఎవడున్నాడు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా ఇది మనస్సు తన మూలంలోకి వెళ్ళదు, నశించదు. ఎందుకంటే మనస్సును మనం కొంత పరిశ్రమం చేసి, మన సాధన చేసి కొంత అంతరము దాని లోపల కొంత నెట్టిన ఈశ్వరానుగ్రహం లోపల లాక్కుంటాడు. ఈశ్వరానుగ్రహం లేకపోతే లోపలకు లాక్కుంటే మళ్ళీ బయటకు వచ్చేస్తాం, వాంతి వచ్చినట్టు వచ్చేస్తాం. మనం కక్కు వస్తే ఆఫ్ చేసుకోగలం, వాంతి వస్తే ఆఫ్ చేసుకోగలం, కార్లు వెళ్తాంటే కార్లో కక్కేస్తాం. అయ్యి ఇంతమంది ఉన్నారు ఏమనుకుంటారని తెలియదు, కక్కు వస్తే ఆఫ్ చేసుకోలేము. అలాగే మన మనసు ఏదో కొంత సాధన చేస్తున్నాం అనుకోండి, ఈశ్వరు అనుగ్రహం ఉంటే ఆయన లోపల గుంజుకుంటాడు, ఈశ్వరుడు లోపల ఉన్నాడు కాబట్టి అప్పుడు మనోనాశనం అవుతుంది. కానీ ఈశ్వరు అనుగ్రహం మనం లేదనుకోండి, సాధన చేసినా కొంత లోపలికి వెళ్ళిన మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే లోపల గుంజుకోవాల్సినడు గుంజుకోడు. అయితే గుర్తింపుల కోసం పని చేయకండి, పని చేస్తే హృదయపూర్వకంగా చేయండి, మనసును అక్కడ నిలబెట్టి చేయండి. అంతేకాని గుర్తింపుల కోసం పని చేయొద్దు. ఇప్పుడు గాంధీ గారి బొమ్మలో మనం 1000 రూపాయల కాగితాల మీద, 500 రూపాయల కాగితం మీద, 100 రూపాయల కాగితాల మీద గాంధీ గారి బొమ్మలు చూస్తున్నాం. కానీ గాంధీ గారు ఎప్పుడైనా బొమ్మలు వేయించమన్నారా? కానీ బొమ్మల మీద మన ఫోటోలు వేస్తారని గాంధీ గారు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలే. ఆయన చేయవలసిన పని పూర్తిగా పెర్ఫెక్ట్గా చేసుకెళ్ళిపోయాడు. అది ఈశ్వరుడు ఆయన అలా అలంకరించాడు. గవర్నమెంట్ ఏమని అడిగాడు నా బొమ్మలు వేయమని? నీకు అర్థమవుతుంది? మరి ఎక్కడ చూసినా ఏ కాగితం మీద బొమ్మే కదా. కారణం ఏంటంటే ఈశ్వర సంకల్పం, ఆయన అనుకున్నాడు నా బొమ్మ అక్కడ ఉండాలని. ఆయన చేతిలో ఉన్న పని హృదయపూర్వకంగా చేసి వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే, మనం చేతిలో ఉన్న పని హృదయపూర్వకంగా డెడికేటెడ్గా భక్తిగా శ్రద్ధగా ప్రేమగా ఇష్టంగా చేస్తే ఆ కర్మఫలం ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో అలాగే ఈశ్వరుడు ఇస్తాడు. అలాగే కాటం ధర బొమ్మలే చాలా చోట్ల ఉన్నాయి. ఆ దౌడేశ్వరం ఆనకట్టు కట్టినప్పుడు కాటం ధర ఈ గోదావరి ప్రజలు మన ఎంత గౌరవిస్తారని అనుకున్నాడా? ఏం అనుకోలేదు. అతను చేసే పని చాలా ప్రేమగా చేశాడు, ప్రేమగా చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు గౌరవం పొందుతున్నాడంటే ఈ గౌరవం కావాలా ఆయనకి? అక్కర్లేదు. ఆ ప్రారంభంలో అలా రావాల్సి ఉంది, ఇప్పుడు వస్తుంది. ఆయన శరీరం ఇక్కడ లేదు, కానీ కీర్తి శరీరం మనం చూస్తున్నాం. కాటం ధర కీర్తి శరీరం మనం చూస్తున్నాం. ఆయన ఒక మంచి పని చేయాలనుకున్నాడు, ప్రేమగా చేసి వెళ్ళిపోయాడు. కానీ విగ్రహాలన్నీ పెట్టమని కాటం ధర చెబుతున్నాడా? ఇంతకీ భగవంతుడు చెప్పేది అంటే ఫలం గొడవ నీకు వద్దు. ఆ ఈశ్వరుడు ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఆ ఫలం ప్రాపర్గా ఇస్తాడు నీకు. ప్రాపర్ నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు. అనుకునేవాడికి అనుకున్నంత రావచ్చు, ఏమి అనుకునేవాడికి అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు. అదే ఆ ప్రాపర్ టైంలో ఈశ్వరుడు ఎప్పుడు ఇవ్వాలో, నేను ఎలా ఎప్పుడు అలంకరించాలో, ఎలా అలంకరించాలో అప్పుడు అలంకరిస్తాడు. ఒకటి ఈశ్వరుడు అలంకరించలేమని నువ్వు కంగారు పడుతున్నావు. అది కాదు, నువ్వు చేయవలసిన పని పెర్ఫెక్ట్గా చేసుకెళ్ళు. గాంధీ గారి లాగా, కాటం మహాశైలి లాగా, సుమారు 150 సంవత్సరాల కిందట కట్టిన ఆనకట్టది. అప్పుడు 150 సంవత్సరాల దౌడేశ్వరం ఆనకట్ట కట్టి ఆయన ఇప్పుడు ఏమైనా కాటం ధర విగ్రహాలు పెట్టమన్నాడు మన. కానీ కాటం ధర విగ్రహం పెట్టాలనే సంకల్పం మనకి ఎందుకు వస్తుంది? ఈశ్వర నిర్ణయం. అది ఈశ్వర సంకల్పం, అది ఈశ్వర సంకల్పం. అంటే కర్మఫలం అది ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడు. నువ్వేమనుకుంటున్నావంటే కర్మఫలం ఆశించకపోతే కర్మఫలం రాదని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు మన అందరి దగ్గర ఎక్కడ ప్రమాదం వచ్చిందంటే కర్మఫలం ఆశించకపోతే కర్మఫలం రాదేమని అనుకుంటున్నావు. ఆశించిన వాడికంటే ఆశించని వాడికి ఎక్కువ వస్తుంది. కర్మఫలం ఆశించిన వాడికంటే ఆశించిన వాడికి ఎక్కువ వస్తుంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఆశిస్తే వస్తుంది, ఆశించకపోతే రాదని అనుకుంటున్నావు. అది దేవలక్షణం, అదే ఆ జీవలక్షణం. వాడి మటుకు మనకు అనుభవంలో ఉండాలి. ఆ ఎందుకు పనికిరాని వాడు మటుకు మనకి అనుభవంలో ఉండాలి. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచలం. అంటే ఏప్రిల్ నెలలో అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఇప్పటి నుంచి సాధన మానేయకండి. మనం ఇక్కడ జిన్నూరులో ఉన్నా మన ప్రయత్నం, మన గురి ఎక్కడ పెట్టాలో మనోనాశనమే. అరుణాచలంలో ఉన్నా మనోనాశనమే. ఈ మనస్సు ఏం చేస్తున్నట్టుంది? అరుణాచలం లేక చేసుకోవచ్చు, ఇప్పుడు నన్ను చేయొద్దని చెబుతున్నట్టుంది. అది కూడా మాయ. అది కూడా అంటే సాధన నుంచి ఎస్కేప్ అవటానికి, మనం చేస్తున్న ప్రయత్నం నుంచి, అంటే మనోనాశనం చేయటానికి మనం చేస్తున్న ప్రయత్నంలో నుంచి మనల్ని తప్పించడం కోసం మనస్సు చేసే ఉపాయం, మనస్సు చేసే ప్రయత్నం. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. అంటే ఇలా భగవాన్ యొక్క చెప్పిన దిష్టి ఏంటంటే ఈ అహంభావం యొక్క పీడ వదిలించుకోండి. అహంభావం యొక్క పీడ వదిలించుకోవడానికి, వదిలించుకోండి. ఆ పీడ వదిలించుకోవడానికి అరుణాచలం వెళ్ళే వరకు ఆగక్కర్లేదు. ఇక్కడ కూడా ప్రయత్నం చేసుకోండి.
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల
అసలు ఆ జన్మాంతర అనుబంధం మీకు తెలుస్తూనే ఉంటుంది. ఈశ్వరుడు పట్ల ఈశ్వరుడితోటి మనకు జన్మాంతర అనుబంధం తెలుస్తూనే ఉంటుంది. అంటే మన శరీరం చనిపోయినప్పుడు బంధువులతోటి స్నేహితులతోటి పరిసరాలతోటి అందరితోటి సంబంధం తెగిపోతుంది. కానీ గురువుతోటి ఈశ్వరుడితోటి సంబంధం తెగదు. అనుబంధం తెలుస్తూనే ఉంటుంది లోచూపు ఉన్న వాళ్ళకు, ఆ సూక్ష్మ బుద్ధి ఆ బుద్ధి సూక్ష్మతో ఉన్న వాళ్ళకు. మన శరీరం చనిపోయింది అనుకోండి, అందరితోటి సంబంధం, బంధువులు స్నేహితులు విరోధులు అందరితోటి సంబంధం తెగిపోతుంది. కానీ గురువుతోడి సంబంధం తెగదు. ఇంకా కూడా మన ఆత్మయ్య ఉన్నాడు. మన ఆత్మలకు ఆత్మయ్య ఉన్నాడు వాడు. వాడితోటి సంబంధం తెగదు మనకు.
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల
అరుణాచలేశ్వరుడని హృదయంలో ఉన్నావు. నిజమైన అరుణాచలం హృదయంలో ఉంది, నిజమైన ఈశ్వరుడు హృదయంలోనే ఉన్నాడు. కానీ జీవుడికి నీ శక్తి తెలియటం లేదు, నీ ప్రకాశం తెలియటం లేదు, నీ జ్ఞానం తెలియటం లేదు. నీ శక్తిని నీ జ్ఞానాన్ని ఒకసారి జీవుడికి రుచి చూపించి నువ్వు లోపలికి తీసుకుపోయినండి. నువ్వు ఒక పట్టాన్ని నీ దగ్గర రాడు, నువ్వు లాక్కుంటే వస్తాడు. నీ శక్తిని వీడికి చూపించు, నీ జ్ఞానాన్ని వీడికి చూపించు, ఎవడో ఈ జీవుడికి చూపించు, చూపించి నీ లోపలికి తీసుకెళ్ళండి. వీడు చేసి తక్కువ అక్కడి నుంచే రావాలి, శక్తి అంతా అక్కడి నుంచే రావాలి. అంటే ఈశ్వరుడు ఎటువంటి వాడో ఈశ్వరుడే తెలియజేయాలి జీవుడికి. ఈశ్వరుడు ఎంతటి వాడో జీవుడికి ఈశ్వరుడు తెలియజేయాలి. అప్పుడు కానీ వీడు అనకడం. నీ శక్తిని ఒకసారి చూస్తేనే కానీ వీడు అనకడం. వీడు చేసి తక్కువ రావాల్సినంత అక్కడి నుంచే రావాలి. ఎక్కడి నుంచి? హృదయంలో ఉన్న పరమేశ్వరుడు నిజమైన అరుణాచలం హృదయంలోనే ఉంది. అక్కడి నుంచే రావాలి. అప్పుడు నీ శక్తిని ఎప్పుడైతే చూపించావో, నీ ప్రకాశాన్ని ఎప్పుడైతే చూపించావో, నీ జ్ఞానం యొక్క వైభవాన్ని ఎప్పుడైతే చూపించావో, అప్పుడు ఈ మనస్సు, ఈ జీవుడు తనంతట తానే అణిగిపోతుంది. తనంతట తానే అణిగిపోతుంది అయ్యా. ఎప్పుడు? నీ జ్ఞానాన్ని చూపించినప్పుడు. నువ్వు చూపించాలి కదా, నువ్వు చూపించాలి. కానీ నిన్ను చూపించమని నేను బలవంతం చేయడానికి సరిపోతానా? నువ్వే దయగలిగి చూపించాలి ఈ జీవుడికి. నీ జ్ఞానాన్ని, నీ శక్తిని నీకు దయగలిగి చూపించాలి. కానీ నీ చూపించమని నువ్వు బలవంతం చేయడానికి సరిపోతానా? బలవంతం చేయడానికి సరిపోతాను. నీకు అనుగ్రహం కలిగి నువ్వు చూపించాలి. నీ అనుగ్రహం కలిగి నీ శక్తిని జీవుడికి వ్యక్తం చేయాలి. కానీ నేను బలవంతం చేయడానికి సరిపోతానా? నేను ఆ దయ నీకు కలగాలి. ఆ దయ నీకు కలగాలి. దయ అనేది అది సహజంగా ఉంటుంది, కొంతమందికి నేర్చుకుంటే వచ్చేది కాదు. నేను దయ గలవాడని ఎవరైనా కొంతమంది చెప్పారనుకుని వాళ్ళకి దయ లేదని అర్థం. వాళ్ళకి ఉందని వాళ్ళకే తెలియదు. అసలు నిరూపమైనట్టి కరుణా సముద్రమ అంటే నీ స్వరూపమే దయ, నీ గుణమే దయ. అంటే దయ గలవాడు ఎలా ఉంటాడంటే నిప్పుకి వేడి సహజం, నిప్పుకి వేడి సహజం. అలాగే ఈశ్వరుడికి కూడా దయ కూడా సహజమైన గుణం అంట. అంటే నిప్పు వేరు, వేడి వేరు కాదు. అలాగే సత్పురుషుడు వేరు, దయ వేరు కాదు. ఈశ్వరుడు వేరు, దయ వేరు కాదు. దాంతో కలిసే ఉంటుంది, కలిసే ఉంటుంది. అంటే దయని సహజమైనటువంటి కరుణ, ఆ కంపాషన్, ఆ మెర్సీ అనేది నీ నేచర్. అది నీ నేచర్ అయ్యా. ఆ దయని చూపించి, నీ కరుణను చూపించి, నీ అనుగ్రహాన్ని చూపించి ఈ జీవుని లోపలకు గుంజుకో. ఈ లోపలికి గుంజుకో. నువ్వు పట్టానికి గెంటనే వాడు రాదు నీ దయ లేకపోతే. నువ్వు ఎంతటి వాడవో, లోపల అనంత శక్తి ఎంతటిదో, ఆ శక్తి ఎంతటిదో ఒకసారి జీవుడికి చూపించు.
అప్పుడు అప్పుడు సరెండర్ అయిపోతాడు వీడు. ఎవడు ఈ జీవుడు అప్పుడు సరెండర్ అయిపోతాడు. అప్పుడు ఇంకా నువ్వే గతి అన్న సంగతి ఈ జీవుడికి తెలుస్తుంది. గతి ఎక్కడో ఉందనుకుంటున్నాడు జీవుడు. ఇప్పుడు నువ్వు శక్తి ఒకసారి చూపిస్తే నువ్వే గతి అని జీవుడికి తెలుస్తుంది. నువ్వు శక్తి చూపిన తప్పితే నువ్వే గతి అన్న సంగతి జీవుడికి తెలియదు. ఎక్కడో బయట ఉందనుకుంటాడు గతి. గతి ఎక్కడ లేదు, నువ్వే గతి నాకు. అది అర్థమయ్యేటట్టు జీవుడికి నువ్వు చెప్పగలగాలి. అంటే జీవలక్షణాలు నశించకుండా, జీవలక్షణాలు నశించకుండా ఎవరికీ జ్ఞాన ఉదయం కలగదు. నువ్వు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ఇవి గుర్తుపెట్టుకోండి. జీవలక్షణాలు నశించకుండా స్త్రీ అయినా పురుషుడైనా మనం ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా జీవలక్షణాలు నశించకపోతే వాడికి జ్ఞాన ఉదయం కలగదు. రమణ మహర్షికి జ్ఞానం ఎంతకు కలిగింది, రామకృష్ణ పరమహంసకి జ్ఞానం ఎంతకు కలిగింది అలా అనుకోక్కర్లేదు. ఆ దీపాలను బట్టి మన దీపాలు వెలిగించుకోవటం. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో దీపం వెలిగిందని అనుకోండి, మీ బుద్ధి పట్టుకెళ్ళి అక్కడ దీపం వెలిగించుకోవటం. మీ ఇంట్లో ఒక దీపం వెలుగుతుంది అనుకోండి, మీ బుద్ధి పట్టుకెళ్ళి ఆ దీపం దగ్గర వెలిగించుకోవటం. అదే రామకృష్ణుడు ఎందుకు జ్ఞానం కలిగింది, వశిష్ఠుడికి ఎందుకు జ్ఞానం కలిగింది, రమణ మహర్షికి ఎందుకు జ్ఞానం కలిగింది అంటే మన దీపాలు అక్కడ వెలిగించుకోవటం, వాళ్ళ ద్వారా మనం ప్రకాశం పొందటం. అక్కడ దీపం వెలుగుతుంది, దీపం చూస్తున్నాం, మన దీపాన్ని అక్కడ వెలిగించుకోవటం. మీ మనస్సు కుదిరిపడాలి. ఏ దేవుని మీరు ఆరాధించినా, ఏ గురువుని ఆరాధించినా మీ మనస్సు శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మీ మనస్సు కుదిరిపడాలి, అది ముఖ్యం. పలానా దేవతని ఆరాధించమని నేను చెప్పను, మీరు బాగుపడాలి, మీ మనస్సు శాంతిగా ఉండాలి, మీ మనస్సు స్థిరపడాలి, మీ మనస్సు నిలకడగా ఉండాలి. ఏ దేవతా పురుషుని ఆరాధించడం వల్ల, ఏ దేవతను ఆరాధించడం వల్ల మీ మనస్సు నిర్మలంగా ఉంటుంది, ఆ దేవతనే ఆరాధించండి. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. శాంతి శాంతి శాంతి.